శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 26వ అధ్యాయము. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టింపబడింది. ఈ వస్తువులు నిజంగా ఉండి ఉండలేదు. నిజంగా ఉండేది ఒక్కటే, అదే భగవంతుడు. చీకటిలో తాడును గాని దండాన్ని కాని చూసి పామనుకున్నట్లే ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యానికి అగుపడినట్లు కనిపించును, కాని అంతర్గతముగా ఉన్న సత్యాన్ని తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధి అనే అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూసినట్లు చేయను. మనకు అగుపడినది నిజస్వరూపం కాదని గ్రహించడం. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలవచేయమని ప్రార్థించుముగాక. అది సత్యదృష్టి. ఆంతరిక పూజ. ఏమాడు పంతు మనకొక కొత్త రకమైన పూజా విధానాన్ని బోధిస్తున్నారు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పాలని వేడి నీళ్లు ఉపయోగించడముగాక, స్వచ్ఛమైన ప్రేమయనే చందనాన్ని వారి శరీరానికి పూసడము కాక, దృఢ విశ్వాసమనే వస్త్రంతో వారి శరీరాన్ని కప్పడము కాక, అష్టసాత్విక భావములనుడి 8 తామర పుష్పాలు సమర్పించడముగాక, ఏకాగ్ర చిత్తమనే ఫలాన్ని సమర్పించడముగాక, భావమనే బుక్క వారి శిరముపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టడముగాక, మన శిరస్సును వారి బొటన వేలుపై ఉంచడముగాక, సద్గురుని ఈ ప్రకారంగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇలా ప్రార్థిద్దాము. మా మనస్సును అంతర్ముఖము చేయి, దానిని లోపలి వైపు వెళ్లేటట్టు చేయి. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకునే శక్తి దయచేయును. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారాన్ని కలిగేటట్లు చేయి. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించడం. సుఖదుఃఖానుభవములు కలగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయును. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందించుకొనుచు నీ ఇష్టం వచ్చినట్లు చేయును. మా చంచల మనస్సు నీ పాదాల చెంత విశ్రాంతి పొందుగాదు. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదు. భక్త పంతు. ఒకనాడు పంతు అనే భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున శిరిడీకి వచ్చాను. అతనికి శిరిడీకి పోవు ఇచ్చ లేకుండను, కాని తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచునందురు. అతడు BBNCI రైల్వేలో పోవచుండును. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిశారు. వారందరూ శిరిడీకి వెళ్తున్నారు. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండను. వారు బొంబాయిలో దిగిరి, పంతు విరార్లో దిగిరి. అచ్చట తన గురువును దర్శించి శిరిడీకి వెళ్లటానికి అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకుని అందరితో కలిసి శిరిడీకి వచ్చాను. అందరూ ఉదయమే శిరిడీ చేరి 11 గంటలకు మసీదు వెళ్లారు. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూసి అందరూ సంతోషించారు. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడింది. వారందరూ భయపడ్డారు. అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించారు. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చింది. నిద్ర నుంచి లేచినవాని అని లేచి కూర్చుండింది. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయంగా ఉండమని ధైర్యం చెప్తూ తన గురువునందే భక్తి నిలుచునట్ల ఈ క్రింది విధంగా పలికింది. ఏవైనా కాని పట్టు విడవరాదు. నీ గురువునియందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎప్పుడూ వారి ధ్యానమందే మునిగి ఉండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించను. ఈ విధంగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనే అతడు ఉన్నాడు. అతనికి మూర్ఛ రోగంతో బాధపడుచున్న కొడుకు కలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదం మందులను కూడా వాడిను, కాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుట అనే సాధన ఒక్కటే మిగిలింది. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటుంది. 1910లో పితలే అట్టి కథలు కొన్నిటిని వినను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పష్ట చేతను బాగు కానట్టి జబ్బులను బాగుచేయునని గ్రహించను. సాయిబాబాను చూసుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధములా సన్నాహమై బహుమానములను వెంట తీసుకుని పండ్ల బుట్టలను పట్టుకుని భార్యా బిడ్డలతో శిరిడీకి వచ్చింది. అతడు మసీదుకు వెళ్లాడు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి తన రోగి కొడుకును బాబా పాదాలపై ఉంచింది. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగింది. పిల్లవాడు వెంటనే కళ్ళు గిల్లున తిప్పి చైతన్యం తప్పి నేలపై పడింది. అతని నోట చొంగకారను, అతని శరీరమున చెమట పట్టను. అతడు చచ్చిన వాని వల పడింది. దీన్ని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడింది. అటువంటి మూర్ఛలు వచ్చేది కాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండను. తల్లి కంటనీరు వరదలుగా కారుచుండను. ఆమె ఏడ్చుటకు మొదలడు. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకునవలనని ఒక గృహంలోకి వెళ్లగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయి కసాయవాని చేతిలో పడిన ఆవువలు ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారపై పడినట్లు, లేదా భక్తులు దేవాలయానికి వెళ్లగా అది వానిపై కూలినట్లుందని ఆమె అలా ఏడుస్తుండగా బాబా ఆమెను ఇలా ఓదార్చారు, "ఇట్లా ఏడవవద్దు, కొంతసేపు ఆగుము, ఓపికతో ఉండుము, కుర్రవాణిని బసకు తీసుకుని పోము." అరగంటలో వారికి చైతన్యం వచ్చింది. బాబా చెప్పిన ప్రకారం వారు చేశారు. బాబా మాటలు యథార్థములయ్యను. వాడాలోకి తీసుకుని పోగానే కుర్రవాణికి చైతన్యం వచ్చింది. పితలే కుటుంబం అంతా సంతోషించారు. వారి సంశయాలన్నీ తీరిపోయాయి. పితలే బాబా దర్శనానికై భార్యతో మసీదుకు వచ్చాను. వారు బాబా పాదాలకు వినయముతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదాలను ఒత్తుచూ కూర్చున్నారు. మనస్సులో బాబా చేసిన ఉపకారానికి నమస్కరించుచుండిరు. బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు, "నీ ఆలోచనలు, సంశయాలు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడ్డాయా? ఎవరికైతే నమ్మకమో ఓపిక కలదో వారికి తప్పక భగవంతుడు రక్షించును." పితలే ధనికుడు, మర్యాద కలవాడు. అతడందరికీ అపరిమితంగా మిఠాయి పంచిపెట్టను. బాబాకు చక్కని పండ్లు తాంబూలము ఇచ్చాను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత ప్రేమభక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభానికి దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పాలు రాల్చుచుండెను. ఆమె స్నేహప్రేమ భావములు బాబా తెలుసుకుని మిక్కిలి సంతృష్టి చెందను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడేదురు. ఏ భక్తులు హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగానూ పూజించి శరణు వేడును అతనికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖంగా ఉన్న పిమ్మట ఇంటికి పోవనిశ్చయించి బాబా దర్శనానికై మసీదు వచ్చారు. బాబా వారికి ఊదీ ప్రసాదాన్నిచ్చి ఆశీర్వదించను. పితలేను దగ్గరికి పిలిచి ఇలా అన్నారు, "బాబు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటుంది, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను. వీటిని నీ పూజామందిరంలో పెట్టుకుని పూజింపు, నీకు మేలు పొందెదువు." పితలే వీటిని ప్రసాదంగా అంగీకరించను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనాలపై ప్రార్థించను. ఇదే తాను సిరిడీపోవుట మొదటిసారి గాక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చారనే బాబా మాటలు తనకు అర్థం కాలేదు. దీన్ని తెలుసుకునవలనని కుతూహలపడిన కానీ బాబా ఊరుకునే ఉన్నారు. స్వగృహానికి వెళ్లి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతం అంతా చెప్పి, "బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చా అన్నారు, అది ఏమిటి?" అని అడిగారు. ఆమె తన పుత్రునితో ఇలా అన్నారు, "నీ కొడుకుతో నీవు ఇప్పుడు సిరిడీకి వెళ్లినట్లే మీ తండ్రి దీన్ని తీసుకుని అక్కల్ కోటకర్ మహారాజు గారి వద్దకు వెళ్లారు. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళు. తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించారు. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజింపమన్నారు. మీ తండ్రి గారు చనిపోయే వరకు వాటిని పూజించారు. అటు పిమ్మట పూజ ఆగిపోయింది, రూపాయలు పోయినది. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరిచాను. నీ అదృష్టవంతుడు అగుటచే అక్కల్ కోటకర్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యాన్ని జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింపచూస్తున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండుము. సంశయాలను, దురాలోచనలను విడువుము. నీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడువుము. సత్ప్రవర్తనము అవలంబింపుము. కుటుంబ దైవాలను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనాన్ని దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలో ఉన్న భక్తిని మేల్కొల్తారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకో." తల్లి మాటలు విని పితలి మిక్కులు సంతోషించను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యానిత్వమునందు వారి శక్తి అందు అతనికి నమ్మకం కలిగింది. వారి దర్శన ప్రాముఖ్యాన్ని గ్రహించను. అప్పటి నుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్తగా ఉండను. అంబాడేకర్ గారు. పూనా నివాసి గోపాల్ నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆస్కారీ డిపార్ట్మెంట్ లో 10 సంవత్సరాలు నౌకరీ చేశారు. థానా జిల్లాలోనూ, జౌహర్ స్టేట్ లోనూ ఆయన ఉద్యోగాలను చేసి విరమించుకున్నారు. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించారు కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టాల పాలయ్యాడు. అతని స్థితి రానురాను అసంతృప్తికరంగా ఉండను. ఈ ప్రకారము 7 ఏళ్లు గడిచను. అతడు ప్రతి సంవత్సరము సిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టాలు చెప్పేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనంగా ఉండటచే సిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకున్నాను. అతడు భార్యతో సిరిడీకి వచ్చి 2 మాసములుండను. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చుని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో బడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు ఈ ప్రకారం చేయ నిశ్చయించుకునగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించుకున్నారు. కొన్ని అడుగుల దూరాన ఒక హోటల్ ఉండదు. దాని యజమాని సగుణ మేయర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ ను పిలిచి, "అక్కల్ కోటకర్ మహారాజు గారి చరిత్రను చదివావా?" అని అడుగుతూ పుస్తకాన్నిచ్చారు. అంబాడేకర్ దానిని తీసుకుని చదవనించను. పుస్తకం తెరిచేసరికి ఈ కథ వచ్చింది. అక్కల్ కోటగారు మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగుగానట్టి దీర్ఘరోగంచే బాధపడుచుందని బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి ఆయనని బావిలోంచి బయటకు తీసి ఇలా అన్నారు, గత జన్మ పాపపుణ్యాలను నీవు అనుభవింపక తప్పదు. కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవింకొక జన్మనెత్తి బాధ అనుభవించాలి. చచ్చుటకు ముందు కొంతకాలమేలా ఈ కర్మ అనుభవించరాదు. గత జన్మముల పాపములు ఎందుకు తుడిచివేయరాదు? దానిని శాశ్వతంగా పోయేటట్లు చేయి. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు ఆశ్చర్యపడను. వాడి మనస్సు కలిగింది, బాబా సలహా ఈ ప్రకారంగా లభింపనిచో వాడు చచ్చే ఉంది. బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూసి అంబాడేకర్కు బాబాయందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమయ్యను. అతని తండ్రి అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు కావున కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరికి అతడు బాబా ఆశీర్వచనాన్ని పొందను. వాని శ్రేయస్సు బుద్ధి పొందను. జ్యోతిష్యం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకున్నారు. కావలసినంత ధనాన్ని సంపాదించుకుని కలిగను. మిగతా జీవితమంతా సుఖంగా గడిపను. శ్రీ సాయినాథాయ నమః. 26వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.